ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ఈ రోజు కార్యక్రమం వర్షపు నీరు వృధాగా పోకుండా సేద్యాన్ని సఫలీకృతం చేసే దిశగా నీటి కుంటల నిర్మాణం మరియు దాని ప్రయోజనాలు. నీరు అనేది ఒక పరిమితమైన వనరు. అన్ని రంగాలకు నిత్యావసరమైన ఈ నీరులో 70-80% వరకు ఒక వ్యవసాయ రంగానికే వినియోగిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా రాబోయే రోజుల్లో మిగతా రంగాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేదు. అనిశ్చిత వర్షాపాతం, ఎక్కువ శాతం సేద్యంపైనే ఆధారపడటం, తక్కువగా నీటిపారుదల, వీటన్నిటి వల్ల నీరు అనేది ఇంకా పరిమితమైన సహజ వనరుగా మారి వ్యవసాయంలో నీటి సమస్య అనేది రాబోయే రోజుల్లో ఇంకా జటిలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీరు వృధాగా పోకుండా సమర్థవంతంగా ఉపయోగించుకుని సేద్యాన్ని సఫలీకృతం చేసే దిశగా నీటి కుండల ఏర్పాటు మంచి ఫలితాలను అందిస్తుంది. మిట్ట పంటల పాలిట కల్పతరువుగా మారిన ఈ నీటి కుంటల నిర్మాణం గురించి చిన్ను కబుర్లు అనే ఈ రేడియో కార్యక్రమం.
ఓ సతన్నా, అసలు కానొస్తలేవు కదనే, యాడిగోతున్నావే, జర ఇగరా ఇగరా.
ఏం చెప్పావంటావు రామన్నా, రెక్క ఆడితే గాని డొక్క ఆడని పరిస్థితి మనది. ఎంతో కష్టపడి అప్పో సప్పో చేసి పంట వేస్తే మంచి కోతకు వచ్చే సమయానికి నీరు అందక ఎండిపోయే పరిస్థితులు మనలాంటి రైతులకి ఇది మామూలే కదనే రామన్నా.
అవును సత్తన్న, అసలు ఈ వరుణదేవుడి పైన ఆధారపడి మనలాంటి రైతులకు వ్యవసాయం చేయడమే కత్తిమీద సాములా మారింది. అకాలంలో అధిక వర్షాలు మరియు కొన్ని సందర్భాల్లో అసలే వర్షాలు పడకపోవడం, ఇలా జరగడం వల్ల సరిగ్గా పంటలు పండించలేకపోతున్నాం.
అవును రామన్నా, కనీసం బోర్లు వేయించుకుందామని అప్పు చేసి వేసినా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సుక్క నీరే కరువాయే. అప్పు తెచ్చిన పైసలంతా బురదలో పోసిన పన్నీరైపాయనే.
అవును సత్తన్న,
ఇలాంటి పరిస్థితుల్లో జీవనం చాలా కష్టంగా మారింది. ఇలా నా చిన్నప్పుడు ఎన్నడూ చూడలే. ముందే సరైన వర్షాలు లేవు, ఏదో ఒకటి చేసి అంజన్న దగ్గర ఒక తడికి నీళ్లు అడిగి పంట వేస్తే ఆ మాయదారి వాన సమయానికి వచ్చి పంట నాశనం చేస్తుంది. అంతా మన తలరాతనే రామన్నా.
ఏం చేస్తాం సత్తన్న, మన చేతుల్లో ఏముంది చెప్పు, అంతా దేవుడిపైన భారం వేసి ముందుకెళ్లడమే.
ఇలా మనలాగా వరుణిపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు ప్రతిసారి చేదు అనుభవమే మిగులుతుంది. అందుకే సేటు దగ్గర కౌలు తీసుకున్న పొలాన్ని తిరిగిచ్చేసి బ్రతుకు తెరువు కోసం పట్నం పోదామనుకుంటున్నా రామన్నా. అక్కడైతే కూలో నాలో ఏదోటి చేసుకుంటూ బ్రతకొచ్చు.
నువ్వు కూడా అలాంటే ఎలా సత్తన్న చెప్పు, మనలాంటి రైతులే లేకపోతే ఈ దేశంలో జీవనమే లేదు. అలాంటిది అన్నీ తెలిసి మనమే వలస వెళ్లిపోతే దేశానికి అన్నం పెట్టేవారే కరువైతారు.
మరి ఏం చేయమంటవే రామన్నా, ఈ అప్పుల మధ్య తిండి తినడమే చాలా కష్టంగా మారింది. అందుకే పట్నం పోదామని అనుకుంటున్నా రామన్నా.
మనం ఎంత కష్టపడుతున్నా మనకు దిగుబడి అనేది వస్తలేదు. అదే మన అంజనంజుడు ఏం చేస్తున్నాడేమో గాని, సంవత్సరానికి 3 పంటలు బేసుగ్గా పండిస్తున్నాడు. అతను అంతలా ఏం చేస్తున్నాడంటావు?
అదేంది రామన్నా, మన ఒక్క పంట పండియడానికే నానా తంటాలు పడుతుంటే ఆయన అట్టెట్లా పండిస్తుండంటావు?
మనం అంజనను కలిస్తే మనకి ఏదైనా ఉపాయం దొరకచ్చు, ఒకసారి కలిసొద్దాం. నమస్తే అంజన, ఎట్లున్నావే?
నేను మంచిగానే ఉన్నా రామన్నా, నువ్వెట్లున్నావు?
పర్లేదు, మంచిగానే ఉన్నాం.
చెప్పు రామన్నా, ఏంటి సంగతులు? ఇద్దరు ఏదో పని మీద వచ్చినట్లున్నారు.
ఏం చెప్పాను అంజన్న, అంతా నీకు తెలిసిందే కదా, ఎంత కష్టపడినా సరైన దిగుబడి అనేది వస్తలేదు. వ్యవసాయం చేయడమే చాలా కష్టంగా మారింది. అదేందో గాని మీ పొలాన్ని మాత్రం చూసినప్పుడు పచ్చగా కలకలలాడుతుంది, అది ఎట్లా సాధ్యమవుతుందో అడుగుదామని వచ్చినాం.
ఓ అదా, అది నేను క్షేత్రీయ స్థాయిలో నీటి కుంటను ఏర్పాటు చేయించుకున్నా రామన్నా.
అసలు నీటి కుంట అంటే ఏందన్నా?
అదేం లేదు సత్తన్న, నీటి కుంట అంటే మన పొలంలో పడ్డ వర్షపు నీరు వృధా కాకుండా ఉండేందుకు ఒక చిన్న గుంత తీసుకుని బాగా వర్షం వచ్చినప్పుడు ఆ వరద నీరును అందులో సేకరించి కావాల్సినప్పుడు వాడుకోవడమే. దీని గురించి నీకు అధిక సమాచారం కావాలంటే మన ఊరి వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా ఉద్యాన శాఖ అధికారిని సంప్రదిస్తే సరిపోతుంది.
ఓ అలానా అంజన్న?
అలా అయితే మన ఏయో గారిని కలిసొద్దాం. మరి
పోయి వస్తాం అంజన్న. మరి
సరే, వెళ్ళిరండి.
నమస్తే సార్ గారు, బాగున్నారా?
నమస్తే రామన్న, నేను బాగానే ఉన్నా, మీరు బాగున్నారా?
బాగానే ఉన్నామయ్యా.
చెప్పండి రామన్న గారు, ఏంటి సంగతులు, పొలం ఎట్లుంది?
ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సారు. ఎన్నడు చూసినా పచ్చగా పరిమళంగా కనిపించే నేల తల్లి ఎండిన ఎడాల్లా కనిపిస్తుంది. చూస్తుంటే చాలా దుఃఖం కలుగుతుందయ్యా. వేసిన పంటకు తగిన మోతాదులో నీరు అందించలేకపోతున్నాం, దాని వల్ల దిగుబడి అనేది కష్టమవుతుంది. దీనికి ప్రత్యామ్నాయ వసతి ఏమైనా ఉందా అని అడుగుదానికి వచ్చాం.
అంజన్న పొలంలో నీటికుంట ఏర్పాటు చేశారు కదా, అలాంటి ఏవైనా?
వర్షాధారిత వ్యవసాయంలో మనం ముఖ్యంగా రెండు సమస్యలను చూస్తుంటాం. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, అలాగే పంట మధ్య కాలంలో బెట్టలాంటి పరిస్థితులు ఏర్పడడం. ఇలా 3 నుంచి 4 వారాలు బెట్టలాంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల పంటల దిగుబడి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
అవును సారు.
వేసవి కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడటం, అలాగే వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం, ఆ సమయంలో ఎక్కువ నీరు పై ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి వరద రూపంలో పోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయో, ఆ వర్షం యొక్క వరద నీటిని ఈ నీటి కుంటలో నిల్వ చేసుకున్నట్లయితే నేల కోత గురి కాకుండా కాపాడవచ్చు. దీనితో పాటుగా ఏ పొలంలో అయితే వర్షాలు పడుతుందో అదే పొలాలలో నీటి కుంటలలో నీరును సేకరించి వర్షపు నీరుని వృధా కాకుండా కాపాడవచ్చు. దీనినే నీటి కుంట పద్ధతి అని అంటారు.
ఇదేదో బాగానే ఉందే.
అసలు ఈ నీటి కుంట అంటే ఏంటో కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పరా సార్?
నీటి కుంట అంటే ఏంటంటే రామన్నా, ఏదైనా ఒక పొలంలో క్షేత్రస్థాయిలో ఏట వాలు దిగువ భాగంలో మనం అనుకున్న ఆకృతిలో, అంటే గుండ్రంగా కానివ్వండి, చతురస్రాకారంలో కానివ్వండి, ఈ విధంగా మనం నీటి కుంటను నిర్మించుకుంటే వర్షపు వరద రూపంలో వచ్చిన నీరును దానిలో సేకరించవచ్చు. ఈ నీరును వర్షాధారిత పంటలకు బెట్టలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం మన పంటని కొంతవరకు కాపాడవచ్చు.
ఈ పద్ధతితో బాగానే ఉంది, కాని సారు దీనిని ఎలా నిర్మించుకోవాలా జర చెప్పరాదు?
రామన్న, నీటి కుంటలు నిర్మించేటప్పుడు మనం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పరివాహక ప్రాంతం ఎంతుంది, ఆ ప్రాంతంలో ఎన్ని వర్షపు రోజులుంటాయి, ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని బట్టి ఈ నీటి కుంట ఆకృతి మరియు పరిమాణాన్ని మనం నిర్ణయించుకుంటాం.
సారు, మరి దీనిని పొలంలో ఏ ప్రాంతంలో నిర్మించుకుంటే మంచిదంటారు?
పొలంలో క్షేత్ర వాలు దిశలను బట్టి నీటి ప్రవాహం చేరుకునే స్థలాన్ని గుర్తించాలి. అక్కడ మనం నీటి కుంటను నిర్మించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
మరి మాలాంటి చిన్న సన్నకారు రైతులకి ఈ నీటి కుంట ఎంత పరిమాణంలో నిర్మించుకుంటే సరిపోతుంది?
ఒక క్షేత్రస్థాయిలో పరివాహక ప్రాంతం 1 నుంచి 2 ఎకరాలు ఉన్నప్పుడు దాదాపుగా 250 క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న నీటి కుంటను నిర్మించుకుంటే సరిపోతుంది. అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండే విధంగా చూసుకోవాలి.
అయితే సారు, పొలంలోని నీరు ఈ కుంటలో ఎలా వచ్చి చేరుతుంది?
ముందుగా నిర్ధారించిన స్థానంలో చెట్లు మొక్కలు రాళ్లను తీసేసి శుభ్రపరుచుకోవాలి. పొలం నుంచి నీరుని సేకరించడానికి మనం పిల్ల కాలువలను నిర్మించుకోవాలి. వాటిని జేసీబీ సహాయంతో కానీ బుల్డిజోర్ సహాయంతో కానీ త్రవ్వించుకోవచ్చు. త్రవ్విన తరువాత కట్టెలతో కానీ చెక్క ముక్కలతో కానీ గట్టిగా కొట్టినట్లయితే వాటిని స్థిరాకరించవచ్చు. ఇలా మనం పిల్ల కాలువల సహాయంతో వరద నీరును సేకరిస్తాం సత్తన్న.
సార్, మరి మన పిల్ల కాలువల ద్వారా నీరుని సేకరించినప్పుడు అందులో ఒండ్రి మట్టి వచ్చి చేరే అవకాశం ఉంది కదా సార్, దాన్ని ఎలా ఆపచ్చు సార్?
అవును రామన్న, నువ్వు చెప్పింది వాస్తవమే. మనం నీటి కుంటను నిర్మించుకున్నాక మనం దానిని ఎక్కువ రోజులు కాపాడుకోవాలి అనుకున్నప్పుడు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనవి. మీరు అన్నట్లుగానే నీటి కుంటలో మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే రామన్న, ఒండ్రు మట్టి వచ్చి చేరడం. కాబట్టి ఈ ఒండ్రు మట్టి చేరకుండా ఉండడానికి నీటి కుంట పైభాగంలో ఒక చిన్న పరిమాణంలో ఒక నిర్మాణం చేపడతాం. దాన్నే ఒండ్రు మట్టి సేకరించే గుంత అని అంటాం. ఏటవాలుకు అడ్డంగా నిర్మించుకుంటే పైన పిల్ల కాలువలో పడ్డ నీరంతా ఈ గుంతలో వచ్చి చేరి నిదానంగా నీటి కుంటలో చేరుతుంది. కాబట్టి ఒండ్రు మట్టి తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఇది లేకపోయినట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ మట్టి వచ్చి చేరి నీటి కుంట యొక్క నిల్వ సామర్థ్యం తగ్గిస్తుంది, మరియు దాని మన్నిక కూడా తగ్గే అవకాశం ఉంది.
ఓహో, అలానా సార్?
సార్, మరి ఈ ఎండల వల్ల నీరు ఆవిరయ్యే అవకాశాలున్నాయి కదా, మరి అది తగ్గించుకోవాలంటే ఎట్లా సార్?
అయితే మన నీటి కుంట నిర్మించిన తర్వాత అలాగే వదిలేస్తే ఆ యొక్క నీటి కుంటలోని నీరు అనేది ఆవిరైపోవడం, మరియు నీటి కుంట అడుగు భాగం ద్వారా క్రిందికి అలాగే పక్క వైపులకు నీరు పోతుంది. అయితే దీన్ని తగ్గించుకోవాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులున్నాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా విను.
సరే అయ్యా, చెప్పండి, వింటాము.
మనం సేకరించిన నీరుని సంరక్షించుకోవాలి అంటే ముందుగా మనం నీటి కుంటను నిర్మించిన తర్వాత దానికి పూత పూసుకోవాలి. పూత పూసుకోవడం చాలా రకాలుగా ఉంటాయి. అందులో అధునాతనంగా వచ్చిన పద్ధతి నల్లటి ప్లాస్టిక్ షీటు, 500 మైక్రాన్లు మందం ఉన్న షీటుతో పూత పూసుకోవడం. ఈ విధంగా పూత పూసుకున్నట్లయితే నీరు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి నీటి కుంట పైన పిచికారి చేసుకోవడం వల్ల, లేదా కేవలిన్ పౌడర్ ను నీటి కుంట పైన పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు నీటి ఆవిరిని తగ్గించవచ్చు.
యాజమాన్య పద్ధతులు సరే సార్, కానీ నీటి కుంట నిర్మాణం చేయడం వల్ల మా భూమి కొంతవరకు నష్టపోతాం కదా సార్? మరి ఈ నీటి కుంట వల్ల ఇంకా ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా?
అవును రామన్న, చాలా మంది రైతులు ఇలాగే భయపడుతున్నారు, కాని దాన్ని నిర్మించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వర్షాకాలంలో కానీ వేసవి కాలంలో పడ్డ జల్లుల ద్వారా సేకరించిన నీరు రక్షక తడులు ఇచ్చి పంటను కాపాడుకోవచ్చు. ఇలా నీరుని స్వీకరించడం వల్ల మన భూగర్భ జలాలను కొంతవరకు పెంచేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉన్నప్పుడు అది పై ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ పొలం నీటి ముంపున గురి కాకుండా కాపాడవచ్చు. అలాగే వరి పంట కూడా పండించవచ్చు. దీనితో పాటుగా ఔత్సాహిక రైతులు ఉన్నట్లయితే ఈ యొక్క నీటి కుంటను అధిక ఆదాయం కొరకు చేపలు మరియు రొయ్యలను పెంచుకోవచ్చు. తద్వారా అధిక ఆదాయం పెంపొందే ఆస్కారం ఉంది. వర్షాధారిత వ్యవసాయంలో నీటి కుంటలను గనుక నిర్మించుకున్నట్లయితే మనకు వర్షాలు ఆలస్యమైనప్పుడు పంటలు సరైన సమయంలో విత్తుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
సార్, మరి కుంటలో సేకరించిన నీరును సంప్రదాయ పద్ధతుల ద్వారా పంటకు అందించినట్లయితే ఎక్కువ నీరు వృధాగా పోతుంది కదా, దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా?
అవును, ఎప్పుడైతే నీటి కుంటలో నీరుని సేకరించి నిల్వ చేసుకుంటామో అది చాలా విలువైన అనేది మన అభిప్రాయం. ఎందుకంటే నీటి కుంట నిర్మించేందుకు కొంత ఖర్చు అవుతుంది. అందువలన సేకరించిన నీరు వృధాగా పోకుండా ఉండడానికి సాంప్రదాయ పద్ధతుల ద్వారా నీరు అందించినట్లయితే అధిక నీరు వృధా అవుతుంది. అందుకే ఏవైతే తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ విస్తీర్ణాన్ని నీటిని అందిస్తాయో అలాంటి నీటి యాజమాన్యం పద్ధతులను వాడుకుంటే మంచి ఫలితాలను ఆశించవచ్చు. అందులో ముఖ్యమైనవి ప్రతి వరుసకు నీరు ఇవ్వకుండా ఒక వరుస తప్పించి మరో వరుసకు నీరు ఇవ్వడం. అదేవిధంగా స్ప్రింక్లర్ పద్ధతిని వాడినట్లయితే నీరు ఆదా కావడమే కాకుండా 1-2 క్వింటాల అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. దీనితో పాటుగా బిందు సేద్యం పద్ధతిలో మనం నీరు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధతితో పోల్చితే బిందు సేద్యం ద్వారా 4-5 క్వింటాల అధిక దిగుబడిని ఆశించవచ్చు.
నీటి కుంట నిర్మించుకుంటే ఇన్ని ప్రయోజనాలున్నాయా సార్?
ఇదంతా బాగానే ఉంది, కానీ సార్ దీన్ని నిర్మించుకోవడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది?
ఖర్చు వివరాలను చూసుకుంటే నీటి కుంట పరిమాణాన్ని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకు 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల లోతు ఉన్న నీటి కుంటను మనం నిర్మించుకోవాలంటే దాదాపు 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా పూత పూసుకోవాలంటే పూత పూయడానికి ఎంచుకోబడిన పద్ధతిని బట్టి కూడా ఖర్చు మారుతుంది. అందులో భాగంగా అధునాతనమైన పద్ధతి నల్లటి ప్లాస్టిక్ ఫిలిం 500 మైక్రాన్లు మందం ఉన్న దానితో గనక చేసినట్లయితే దాదాపు 50,000 నుంచి 55,000 వరకు ఖర్చు అవుతుంది. సత్తన్న,
అయ్యో సార్ బాగానే ఖర్చు అవుతుంది కదా, మాలాంటి చిన్న సన్నకారు రైతులకు దీన్ని నిర్మించుకోవాలంటే సబ్సిడీ లాంటివి ఏమీ లేవా సార్?
అయ్యో సత్తన్న, నువ్వేమి చింతించకు. మీలాంటి చిన్న సన్నకారు రైతులకు దీనిని నిర్మించుకోవాలి అంటే మీ గ్రామం లేక మీ మండలం వాటర్ షెడ్ పరిధిలో గనుక ఉన్నట్లయితే వాటర్ షెడ్ విభాగం వారే నీటి కుంటను త్రవ్వుకోవడానికి ప్రతి మీటర్ క్యూబ్కు ₹50 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఉద్యాన శాఖ వారు లైనింగ్ చేసుకోవడానికి నల్లటి ప్లాస్టిక్ ఫిలిం 500 మైక్రాన్లను 50% సబ్సిడీతో ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే సత్తన్న, మీలాంటి చిన్న సన్నకారు రైతులు 4 లేదా 5 కలిసి ఒక సామూహిక నీటి కుంట ఏర్పాటు చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అందరూ కలిసి వాడుకోవచ్చు.
మరి నేను సబ్సిడీ పొందాలంటే ఏం చేయాలి, ఎవరిని కలవాలి సార్, జరి చెప్పండి.
రామన్న, నువ్వు సబ్సిడీ పొందాలనుకుంటే హార్టికల్చర్ అధికారిని కలిస్తే సరిపోతుంది, అతనే నీకు దాని గురించి పూర్తి వివరాలు.
చాలా సంతోషమయ్యా, ఇన్నాళ్ళు ఈ పద్ధతి తెలియక నానా ఇక్కట్లు పడ్డాం సార్, ఇక పోయి వస్తామయ్యా, ధన్యవాదాలు.
వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులకు ఇది మంచిదని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎక్కువ మొత్తంలో దీనిని నిర్మించుకుని లాభపడాలని నేను కోరుకుంటున్నాను. సరే వెళ్ళిరండి ఇక.
ఏం సతన్న, అసలే కానస్తలేవు, ఏంటి సంగతి?
అదే, ఆ నీటి కుంటను ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్నానంజన్న, దాని వల్ల నా సంసార జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. నా చిట్టి తల్లిని కూడా మంచి విద్య చదివిస్తున్నాను.
మొత్తానికి పట్నం పోదామనే ఆలోచన మానుకున్నావు, చాలా సంతోషం.
ఈ కొత్త పద్ధతి వల్ల పొలం వృధా అవుతుందని బాగా బాధపడ్డాను, కానీ దాని వల్లే అధిక దిగుబడి వస్తుందని అస్సలు నమ్మలేకపోతున్నాను రామన్న.
అవును సత్తన్న, మన లాంటి చిన్న సన్నకారు రైతులకు ఈ నీటి కుంట చాలా లాభదాయకంగా ఉంది. దీనిని నిర్మించి ఇచ్చినందుకు మనం మన ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉండాలి.
వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి దాదాపు 70% వ్యవసాయం వర్షాధారంగా కొనసాగుతుంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాధారపు వ్యవసాయంలో నీటి కొరతతో రైతులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వల్ల మిగులు నీరు వృధాగా పోతుందా, ఏమి చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షపు నీరును సమర్థవంతంగా నిల్వ చేసుకుని వినియోగించుకునేందుకు నీటి కుంటలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతన్నా మేలుకు నీటి కుంటను నిర్మించుకో.
నీటి కుంటను నిర్మించుకో, పంట దిగుబడిని పెంచుకో.
చింత ఎందుకు దండగా, నీటి కుంట ఉండగా.
ఈ రోజు మన చేను కబుర్లలో క్యాన్సర్ మరియు ఆస్తమా గురించి తెలుసుకుందాం.
క్యాన్సర్ అనగానేమి? క్యాన్సర్ అనే వ్యాధి శరీర నిర్మాణానికి
కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం ఉన్న అనేక వ్యాధుల సముదాయం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సర్ కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా కణాలు పెరిగి విభజన చెందుతాయి. ఈ విభజన కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. కొన్నిసార్లు ఈ క్రమబద్ధీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరం లేకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాత కణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కణతిలాగా గడ్డలాగా ఏర్పడుతుంది. దీనినే క్యాన్సర్ గడ్డ అని, మారణ కణతి అని, రాచకురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపాయకరమైనవి కావు. కొన్ని నిరపాయకరమైనవి కూడా ఉంటాయి. నిరపాయకరమైన కణతులు, వీటిని క్యాన్సర్ గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవి ప్రాణాంతకం కాదు. అపాయకరమైన కణతులు, ఈ కణతులలోని కణాలు అసాధారణంగా ఉంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణజాలంలోనికి చొచ్చుకొని పోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కణతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావంలోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. రక్తనాళాల చివరి నిర్మాణంలో రక్తనాళికలు, సిరలు, ధమనులు అన్నీ కలిసి ఉంటాయి. వీటి ద్వారానే రక్తం శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. అపాయకరమైన కణతులు ఏర్పడటానికి కారణాలు ఏవి? కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు, వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా ఉండవలసిన జన్యువులు క్యాన్సర్ పెరగటానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు కారణాలు ధూమపానం, ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు, క్యాన్సర్కు కారణమయ్యే కొన్ని పదార్థాలు, కొన్ని అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డలు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయం పైన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కానీ క్యాన్సర్ అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గాయాలు కందిపోయిన భాగము నుంచి క్యాన్సర్ పుట్టదు. క్యాన్సర్ ను నివారించగలమా? క్యాన్సర్ ను ఖచ్చితంగా నివారించే పద్ధతి ఏదీ లేదు. కానీ వచ్చే అపాయాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. ధూమపానం, అందుకు సంబంధించిన పదార్థాలకు దూరంగా ఉండటం, కొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, కూరగాయలు, పండ్లు, ముడిదాన్ని అధికంగా తీసుకోవడం వంటివి చేయాలి. ప్రతిదినం వ్యాయామం, తక్కువ బరువును నియంత్రించుకోవడం, సూర్యరశ్మిలోని అపాయకరమైన కిరణాల నుంచి రక్షించుకునడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ను నివారించే మందుల గురించి వైద్యులతో సంప్రదించి వాడాలి. క్యాన్సర్ యొక్క సాధారణంగా కనబడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి? క్యాన్సర్ జబ్బులో చాలా రకాల లక్షణాలు కనబడతాయి. సాధారణంగా కనబడే లక్షణాలు, కణజాలంలో కొంత మేరకు మందంగా మారటం లేదా గడ్డలు ఏర్పడటం. శరీరంలో ఏ భాగంలోనైనా గడ్డలుగా మొదలవ్వచ్చును. కొత్త మచ్చలు, ప్రస్తుతం ఉన్న అణులు, మచ్చలలో మార్పులు స్పష్టంగా కనబడతాయి. చికిత్సకు మానని పుండ్లు, గొంతులో గరగర, ఎప్పటికీ ఉండే పొడిదగ్గు, మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు, విడవకుండా ఉంటున్న అజీర్తి, మింగడంలో ఇబ్బంది, బరువులో అర్థం కాని మార్పులు, అసాధారణ రక్తస్రావం. క్యాన్సర్ కు ఏ విధంగా చికిత్స చేస్తారు? క్యాన్సర్ చికిత్స విభాగంలో శస్త్రచికిత్స, అయనీకరణ కిరణ చికిత్స, మందులు, హార్మోన్ల చికిత్స, ప్రకృతి వైద్యం. వైద్యులు కొన్ని అంశాలు పరిధిలోనికి తీసుకుని ఒకే రకమైన లేక రెండు మూడు రకాలైన చికిత్సలను కలిపి రోగికి ఇవ్వవచ్చును. ఆ అంశాలు క్యాన్సర్ రకము, క్యాన్సర్ ఉన్న అవయవము, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఉన్నదా, రోగి వయస్సు, శరీర ఆరోగ్య పరిస్థితి, ఇతర అంశాలు. క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యంగా ఉన్న కణాలు, కణజాలం కూడా దెబ్బతిని ఇతర హానికరమైన ప్రభావం చూపవచ్చు. కొంతమంది రోగులు చికిత్స కన్నా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి బెంగపడతారు. రోగి వైద్యులు కలిసి సంప్రదించుకొని చికిత్స మొదలు పెట్టడం శ్రేయస్కరం. లాభ నష్టాలను తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను నివారించే లేదా తగ్గించే ఉపాయాలను వైద్యులను సంప్రదించి తీసుకోవాలి. శస్త్రచికిత్స, క్యాన్సర్ గడ్డలను తీసివేసే చికిత్స. దీని దుష్పరిణామాలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. రోగి యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి, గడ్డ యొక్క పరిమాణం, గడ్డ పుట్టిన అవయవం. శస్త్రచికిత్స విధానం. శస్త్రచికిత్స అనంతరం రోగికి నొప్పి అధికంగా ఉండవచ్చు. దీనిని మందులతో నియంత్రించవచ్చును. కొంతమంది రోగులకు బలహీనంగా అలసటగా అనిపించవచ్చు. ఇది శస్త్రచికిత్స తరువాత కొంతకాలం వరకు ఉండవచ్చును. కొంతమంది రోగుల యొక్క పరీక్ష లేదా శస్త్రచికిత్స మూలంగా క్యాన్సర్ శరీరం అంతటా వ్యాపిస్తుందని అపోహపడతారు. ఈ విధంగా శస్త్రచికిత్స చేసేటప్పుడు వైద్యులు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటారు. శస్త్రచికిత్స సమయంలో క్యాన్సర్ గడ్డలకు గాలి తగలడం వలన ఇవి గాలి ద్వారా వ్యాపించవు. ఆస్తమా. ఆస్తమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మొట్టమొదటిసారి 1998 గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా సంస్థ వరల్డ్ ఆస్తమా డేను 35 దేశాలలో జరిపింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ఆస్తమా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతూ వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ జనాభాలో ఆస్తమా పరిజ్ఞానాన్ని పెంపొందించడం, తద్వారా వారి ఆస్తమాని సునాయాసంగా అదుపులో పెట్టుకోగలిగేటట్టు చేయడం. ప్రతి సంవత్సరం ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ ఓ నినాదాన్ని ప్రచారం చేస్తోంది. మీరు మీ ఆస్తమాని అదుపులో పెట్టుకోగలరు అనేది ఈ సంస్థ ఈ సంవత్సర నినాదం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 అంచనాల ప్రకారం భారతదేశంలో సుమారు 2.5 కోట్ల మంది ఉబ్బసంతోనూ, 1.5 కోట్ల మంది COPDతోనూ బాధపడుతున్నారు. 2016 నాటికి ఈ సంఖ్య 50% పైగా పెరగవచ్చని అంచనా. ఆస్తమా ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజు మన శ్వాసకోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జీస్ కి, రసాయనాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతూ ఉంటాయి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఆస్తమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మ పదార్థాలు గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వలన మన శ్వాసనాళాలు కుచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతి బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేకపోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయటం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్తమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కాలుష్యంతో ఇంటి లోపల గాలి కాలుష్యం వలన కూడా ఆస్తమా ఎక్కువ అవ్వచ్చు. ఇల్లు ఊడ్చటం వలన, గ్యాస్ స్టవ్ వాడటం వలన, వేపుడులు చేయడం వలన, అగరబత్తీలు వాడటం వలన, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు గాలిలోకి పార్టికులేట్ మెటీరియల్స్, రసాయనాలు, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్తమా పెరగవచ్చు. ఇంట్లో వాడే ఎయిర్ ఫ్రెషనర్స్, అయోనైజర్స్, జిరాక్స్ యంత్రాలు, ఎయిర్ క్లీనర్స్, ఫిల్టర్స్, ప్యూరిఫయర్స్ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతావరణ కాలుష్యం వలన కూడా ఆస్తమా చాలా పెరుగుతుంది. హైదరాబాద్ లో 70% గాలి కాలుష్యం వాహనాల వలన జరుగుతుంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల వలన గాలిలోని పార్టికులేట్ మేటర్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సీసం పొగలు, కార్బన్ మొనాక్సైడ్ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓజోన్ పొగమంచుని విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకైటిస్, ఆస్తమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్తమా వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఆస్తమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకోలేకపోయినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్వే రీమోడలింగ్ వ్యాధ్యం జరిగి సీఓపీడీగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల చురుకుతనం తగ్గుతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్ దెబ్బతినడం కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఆస్తమాలో రకాలు ఎలర్జిక్ నాన్ ఎలర్జిక్ ఆస్తమా ఎర్లీ ఆన్సెట్ ఆస్తమా వ్యాయామం వలన వచ్చే ఆస్తమా పొడి దగ్గులాగా వచ్చే ఆస్తమా వృత్తి ఆస్తమా స్టిరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగ్గా కనుక్కొని మందులను వాడుకోవాలి. ఆస్తమా మాదిరిగా కొన్ని జబ్బులు ఆస్తమాలాగే ఉంటాయి. దీర్ఘకాలిక బ్రాంకైటిస్ సిఓపిడి పోస్ట్ నాజల్ డిశ్చార్జ్ పరపేటికలోని ఓకల్ కార్డ్ పనిచేయకపోవటం ఆస్టిరేషన్ దీర్ఘకాలిక మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ తదితర వాటిని సరిగ్గా కనుక్కొని వాటికి సంబంధించిన మందులు వాడాలి. చిన్నపిల్లలు ముసలివారు జబ్బుకి సంబంధించిన లక్షణాలను గుర్తించలేరు. దీని వలన జబ్బు ముదిరి ప్రాణాంతకం కావచ్చు. మందులు తప్పనిసరి. ఆస్తమా ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా వాడుకోవాలి. తీర్చే మందులే మంచివి. అవి ఎలా వాడుకోవాలో తగు శిక్షణ తీసుకోవాలి. ఒకసారి ఆస్తమా అటాక్ వస్తే దాని వలన కలిగే నష్టం తిరిగి మరమ్మత్తు అవడానికి సుమారు 6 వారాలు పడుతుంది. ఇలాగే ఇంకొక అటాక్ రాకుండా చూసుకోవాలి. పీల్చే మందులలో ఇందుకొరకు ప్రివెంటర్స్ రిలీవర్స్ అని 2 రకాల మందులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంటే ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు శస్త్రచికిత్స సమయంలో ముక్కులో పాలిప్స్ ఉన్నవారు ఇన్ఫెక్షన్ వచ్చిన వారు వృత్తి ఆస్తమా ఉన్నవారు ఈ కారణాన్ని బట్టి సూచించిన మందులు తప్పనిసరిగా వాడుకోవాలి. జాగ్రత్తలు. ఆస్తమా ఉన్నవారు క్రింది జాగ్రత్తలు పాటిస్తే తీవ్రతను తగ్గించుకోవచ్చు. ధూమపానం చేసే వారికి దూరంగా ఉండాలి. డస్ట్ మైట్స్ రాకుండా దుప్పట్టు సిమ్ల కవర్లు ప్రతివారం వేడి నీటిలో తరచుగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. తుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పాత పుస్తకాలు పేపర్ల జోలికి వెళ్లకూడదు. ఇంట్లో బూజులు దులపడం లాంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు. ముక్కుకి గుడ్డ కట్టుకుంటే మంచిది. శీతల పానీయాలు ఐస్ క్రీమ్లు ఫ్రిజ్ వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.
విన్నారు కదా శ్రోతలు, క్యాన్సర్ మరియు ఆస్తమా గురించి వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, తేనెటీగల పెంపకానికి సంవత్సరం పొడవునా ఎటువంటి పంటలు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది? ఏ పూత పంటలు, బి ఆహార పంటలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ పూత పంటలు. గత వారం రెండో ప్రశ్న, సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి? ఏ సేంద్రీయ వ్యవసాయం, బి మిశ్రమ వ్యవసాయం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి మిశ్రమ వ్యవసాయం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామూర్తి హైదరాబాద్, జిఎస్ దేవి జోగిపేట్, సూర్యాపేట వెంకట్ చింతపల్లి, వి నాగేశ్వరరావు నర్సాపురం, భిక్షపతి గుమ్మడిదల, ఏ నాగరాజు నల్గొండ, డాక్టర్ స్వరూప దోమలగూడ, ప్రభాకర్ హన్మకొండ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య, సంతోషిణి, భద్రాద్రి కొత్తగూడెం, మేఘన కరీంనగర్, రాము డోర్నకల్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనకబుర్లు తరపున ధన్యవాదములు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 10, బి మార్చి 20. ప్రశ్న మరోసారి, ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 10, బి మార్చి 20. ఈ వారం రెండో ప్రశ్న, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 20, బి మార్చి 22. ప్రశ్న మరోసారి, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 20,
బి మార్చి 22. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9555074672 నెంబర్ మరొకసారి 9555074672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.